కొన్ని మాటలు మనం చదువుకొని ప్రార్థన చేసుకొని కొంత సమయము ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి 1 పేతురు 4:1-2 1 పేతురు 4:1-2 క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమ పడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమియూ లేకయుండును. ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాఘనుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గతించిన దినాలన్నీ కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. మమ్మలను సజీవ లెక్కలో ఉంచి ఈ శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా, ఇక ఉదయ కాలాన నాయన మీ సన్నిధికి రావడానికి కృప చూపారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేనుంటానన్నారు. మీరు మా మధ్యన ఉండండి, మీ సన్నిధి మాతో ఉంచండి నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయాన మీ పక్షాన నిలబడుతూ ఉన్న నేను అల్పురాల్ని ప్రభా, నిష్ప్రయోజకురాల్ని, ఏమాత్రం కూడా జ్ఞానం లేనిదాన్ని సయ్యా, నన్ను పూర్తిగా మీ సిలువ చాటును మరుగుపరుచుకోనండి. మానవ స్వరమును మరుగుపరిచి మీ స్వరమును మాకు వినిపింప చేయండి, మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నాయన, నన్ను నేను పూర్తిగా ఖాళీ చేసుకుంటా ఉన్నాను. మీ ఆత్మ నింపుదలను, మీ ఆత్మ సహాయాన్ని నేను కోరుతూ ఉన్నానయ్యా. ఈ మంటి శరీరాన్ని మీ మహిమతో నింపి మీ మహిమలో నుండి నా ప్రభా కూడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. ఎందుకంటే నాయన, మీరు మాట్లాడితేనే కదయ్యా మేము బ్రతికేది. నాయన, మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అయ్యా, మేము ఇంకా బ్రతికే ఉన్నామంటే మేము తినే ఆహారం ఏమాత్రం కారణం కాదయ్యా. కేవలము నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మేము జీవిస్తూ ఉన్నాము కనుక ఈ ఉదయ కాలాన నా ప్రభా అటువంటి జీవమిచ్చి మీ జీవవాక్కుల కొరకై ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. ఆశగునిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు మీరై ఉన్నారు గనక నా ప్రభా, ఈ యొక్క ఉదయ కాలాన నాయన మీరు మాతో మాట్లాడబోతూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా నాయన, ఎవ్వరము కూడా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండకుండా నా ప్రభా సిద్ధపాటు కలిగిన హృదయాలతో నా దేవుడు ఈ ఉదయకాల సమయాన నాతో ఏమి మాట్లాడనై ఉన్నారని ఆశతో ఆసక్తి కలిగి నీ వైపు చూడడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ దీనురాల్ని నా ప్రభా పూర్తిగా మీ ఆత్మ స్వాధీనం అందించుకోనండి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాను. రావలసిన వారిని సకాలానికి మీరే నడిపించమని అయ్యా, నన్ను మీ ఆత్మతో నింపి నా ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఘనమైన మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న నజరేయుడగు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక మారు కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ఈ ఉదయ కాలమున యేసయ్య నామములో నా యొక్క వందనాలు మరొక మారు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే కొంత సమయము ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్న మాట 4:1-2 మనం చూద్దామండి. శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఇక్కడ ఈ ఉదయ కాలాన మనతో ప్రభు మాట్లాడబోయే అంశం ఏంటంటే మిగిలిన కాలము. ఎందుకంటే 2024 గతించిపోయింది, 2025 వచ్చేసాము, అలాగే జనవరి నెల 23 అంటే ఈ నూతన సంవత్సరంలో 22 రోజులు గడిచిపోయినాయి. 23వ రోజులో మనం ఉన్నాం. మరి మన జీవితాల్లో ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, గతించిపోతా ఉన్నాయి. మనము కూడా మన సంవత్సరాలకు మనము ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క సంవత్సరము ప్రభు మనకి దయా కిరీటాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క గతించిన సంవత్సరాలన్నీ కూడా మరి మనము ఎన్ని సంవత్సరాలు అయితే మనం బ్రతికేమో, ఎగ్జాంపుల్ కి 40 ఏళ్లు బ్రతికిన వాళ్ళు ఇంకో 40 ఏళ్లు నేను బ్రతకగలను అని మనం గ్యారంటీ ఇవ్వగలమా? 30 ఏళ్లు ఉన్న వాళ్ళు, 30 ఏళ్లు వచ్చిన వాళ్ళు నేను ఇంకో 30 ఏళ్లు ఉండగలను, 50 ఏళ్లు వచ్చిన వాళ్ళు నేను ఇంకొక 50 ఏళ్లు జీవించగలను అని మనం గ్యారంటీ ఇవ్వగలమా అంటే ఏ మాత్రం కూడా అది మన చేతుల్లో లేదు. కనుక గతించిపోయిన సంవత్సరము ఎలా గతించిపోయిందో మనం తెలియదు గాని దాన్ని మనం ఎలాగా సద్వినియోగం చేసుకున్నామా దుర్వినియోగం చేసుకున్నామా అన్న విషయము అది మనకు తెలుసు. గాని ఈ యొక్క ఉదయకాలాన ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే ఈ మిగిలిన కాలాన్ని మనం ఎలా జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దయచేసి ఈ ఉదయకాలాన ప్రభు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో మనం తెరవబడిన హృదయాలతో ఒక్కసారి అర్థం చేసుకుందాం. సంవత్సరాలు గతించిపోయిన సంవత్సరాన్ని, గతించిపోయిన సమయాన్ని, గతించిపోయిన దినాల్ని మనం తిరిగి తీసుకురాగలమా అంటే అది ఏ మాత్రం కూడా కుదరదు, మన చేతుల్లో లేదు. కానీ ఈ మిగిలిన కాలాన్ని మనం ఎలాగ దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, ప్రయోజనకరంగా మార్చుకోవాలా, నిష్ప్రయోజనకరంగా మార్చుకోవాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఈ మిగిలిన కాలాన్ని మనం ఎలా జీవించాలి అన్నది కూడా ఈ ఉదయకాలాన ప్రభు మనతో కొన్ని మాటలు మాట్లాడబోతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంతమంది భక్తుల్ని మనం ఈ ఉదయకాలాన వారి జీవితాలలో వారు మిగిలిన కాలాన్ని ఏ విధంగా జీవించారు, దేవుని కొరకు వారు వాడబడ్డారా లేదా వారి యొక్క జీవితము దేవునికి ప్రీతిపాత్రంగా దేవునికి ఇష్టమైన రీతిలో వారి యొక్క సమయాన్ని మరి ముగించారా లేదని మనం చూసినట్లయితే లూకాసు వార్త 2:36 నుండి కొన్ని మాటలు మనం చదువుకుందామండి. లూకాసు వార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే. ఈ దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి అన్నా అనే ప్రవక్త్రి ఆవిడ కనబడతా ఉన్నారండి. ఆవిడ పేరు మాత్రమే కాదు, ఆవిడ ఏ గోత్రికురాలు, ఎవరి కుమార్తె కూడా చాలా క్లారిటీగా క్లియర్గా రాయబడింది. ఎందుకు ఈవిడికి ఇంత ప్రాముఖ్యత దొరికింది పరిశుద్ధ గ్రంథంలో అని మనం చూస్తే, ఆవిడ కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి, అంటే కుటుంబస్థ జీవితాన్ని ఆవిడ కేవలము 7 సంవత్సరాలు మాత్రమే జీవించింది. కానీ ఆ మిగిలిన 84 సంవత్సరాలు ఆవిడ ఎలాగ తన కాలాన్ని సద్వినియోగం చేసుకుంది, ఎలాగ తన కాలాన్ని వినియోగించుకుందని మనం చూస్తే ఒకసారి చూద్దామండి. 37వ వచనము, 84 సంవత్సరములు విధవరాలయ్యుండి, కేవలము 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తకి, తన కుటుంబానికి తన సమయాన్ని వెచ్చించిన స్త్రీగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కానీ మిగిలిన 84 ఏళ్లు ఆవిడ విధవరాలిగా ఉండి దేవాలయమును విడువక, దేవునికి స్తోత్రం, ఆవిడ మిగిలిన ఆ 84 ఏళ్లంటే చాలా ఎక్కువ సంవత్సరాలు, బహుకాలము. 84 ఏళ్లంటే మాటలు కాదు కదండి. ఆ 84 ఏళ్లు కూడా ఆవిడ ఎలాగ బ్రతికింది, ఎలాగ జీవించింది, ఆ మిగిలిన కాలాన్ని ఎలాగ ఆవిడ సద్వినియోగం చేసుకుందని మనం చూస్తే దేవాలయమును విడవలేదండి. అంటే దేవునికి తన ప్రాముఖ్యమైన సమయాన్ని ఇస్తా ఉంది ఇక్కడ 84 ఏళ్లు. మరి మన యొక్క జీవితంలో ఇందాక నేను చెప్పినట్టు 30, 40, 50 గడిచిపోతా ఉన్నాయి కదా, మరి మనము మన దేవునికి ఎంత సమయాన్ని ఇచ్చామండి? ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుందామా, ఎంత సమయాన్ని మనం దేవుని కొరకు ఇచ్చాము, ఎంత సమయాన్ని మనం దేవుని సన్నిధిలో గడిపాము. ఇక్కడ అంటే ఆవిడ 84 ఏళ్ళు దేవాలయమును విడిచిపెట్టలేదంట. దేవాలయము అనగానే మనము మందిరం అనుకోవచ్చు, దేవాలయము అనగానే దేవుని యొక్క సన్నిధి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేనుంటాను అని అన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధి మన గృహాల్లోకే వచ్చేసిందండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, దినమునకు ముమ్మార్లు కూడా మనం దేవునితో సహవాసం చేయడానికి ప్రభు మన పట్ల ఎంతగానో ఈ యొక్క ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా కృప చూపుతా వస్తా ఉన్నారు. కానీ ఆ యొక్క దేవుని సన్నిధిని మనం అనుభవించడం మనకు చేత కావట్లేదు. దేవునికి మనం సమయాన్ని ఎలా ఇవ్వాలో మనకి అర్థం కావట్లేదు. గనక ఉదయం వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం రారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు నైట్కి రారు. ఇక్కడ ఈ యొక్క విధవరాలు తనకున్న ఆ 84 ఏళ్ల జీవితాన్ని దేవాలయమును విడిచిపెట్టలేదంట. ఇంట్లోనే ఉండి ఫోన్ ఆన్ చేసుకొని దేవునితో సహవాసం చేయడానికి ఒక గంటన్నర పోని 3-4 గంటలు ఉంటున్నామమ్మా, ఉండలేకపోతా ఉన్నామా అనుకోవడానికి కూడా ఏమాత్రం లేదు. కేవలము ఫోన్లోనే 1 గంట 1.5 గంటలు దేవునితో గడపడానికి ఎంత సాకులు చూపిస్తా ఉన్నామో, ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నామో. కానీ ఇవిడ ఏం చేసిందంట, 84 ఏళ్ళు, దేవునికి స్తోత్రం, ఆవిడ దేవాలయమును విడిచిపెట్టలేదు. దేవాలయమును విడిచిపెట్టకుండా ఏం చేసింది, ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఏం చేస్తా ఉందండి ఈవిడ, మందిరంలో ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉంది. దేనికోసం చేస్తా ఉందయ్యా ఈవిడకు ఉపవాసం? ఉపవాస ప్రార్థన దేనికోసం చేస్తా ఉంది? తన భర్త కోసం చేస్తా ఉందా? తన బిడ్డలు ఉన్నారో లేదో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. తన బిడ్డల కోసం చేస్తా ఉందా ఉపవాస ప్రార్థన? లేకపోతే తన యొక్క అక్కరలు, తన యొక్క అవసరతలు తీరాలని ఉపవాస ప్రార్థనలు చేసిందానంటే మరి మనం ఎందుకు చేస్తామండి ఉపవాస ప్రార్థనలు? ఇందుకే కదా, మన మన కుటుంబం కోసం, మన అవసరాల కోసం, మన అక్కర్ల కోసం. మనకేమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకేమన్నా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే మన మనసులకు ఏమొచ్చింది తెలుసా, ఉపవాస ప్రార్థన పెట్టించుకుంటే పోద్ది. మన బిడ్డలకి మంచి భవిష్యత్తు కావాలంటే ఉపవాస ప్రార్థన, వారికి పెళ్లిళ్ళు కావాలంటే ఉపవాస ప్రార్థన, భర్తలకి లేదా భార్యలకి ప్రమోషన్ రావాలంటే ఉపవాస ప్రార్థన. మన ఉపవాస ప్రార్థనని మనం ఏ విధంగా చేస్తా ఉన్నామంటే మన స్వార్థం కోసమే చేస్తా ఉన్నాం. మరి ఇవిడికి భర్త లేడు, బిడ్డలు లేరు, కుటుంబం లేదు, దేవాలయంలోనే ఉంటా ఉంది, 84 ఏళ్ళు చేసిందంటండి ఉపవాస ప్రార్థన. దేనికోసం చేసింది? బిడ్డల కోసమా, భర్త కోసమా అంటే వాళ్ళు లేరు. కానీ ఇక్కడ మనం చదువుకుంటా ఉంటే ఆ ఉపవాస ప్రార్థన కూడా రేయింబగళ్ళు, ఉదయము లేదు, పగలు లేదు. ఆవిడ ఎన్ని దినాలు, ఎన్ని సంవత్సరాలు కడుపు కట్టుకొని అన్నపానములు మాని దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసిందంటే 38వ వచనంలో ఇక్కడ మనకు కనబడతా ఉంది, విమోచకుని కొరకు నా నా రక్షకుణ్ణి నేను చూడాలి, నా విమోచకుణ్ణి నేను చూడాలి, ఈ బంధకాల నుండి నన్ను విడిపించబడి ఆ నిత్య రాజ్యానికి వారసురాలను చేసే ఆ యేసయ్యను చూడాలి అని ఆవిడ ఇక్కడ ఆవిడ ఉపవాస ప్రార్థన చేస్తా ఉంది. దేవుణ్ణి చూడాలి అనని ఉపవాస ప్రార్థన చేస్తా ఉంది. మరి మనం దేనికోసం చేస్తా ఉన్నాం? ఆవిడ మరి యేసయ్య యొక్క మొదటి రాకడ, శరీరధారిగా వచ్చిన యేసయ్యను చూడడానికే ఆవిడ 84 ఏళ్ల తన సమయాన్ని, తన బలాన్ని, తన ఆయుష్ను కూడా దేవునితోనే, దేవునితో సహవాసం చేయడానికే, దేవునికి తన యొక్క సమయాన్ని కేటాయించినట్లు మనం చూస్తా ఉన్నామండి. మరి మనము కూడా 2వ రాకడలో ఉన్నాం కదా, మనం భక్తి చేస్తా ఉన్నాం కదా, 30 ఏళ్ల నుండి, 40 ఏళ్ల నుండి, లేదా మన తాత ముత్తాతల కాలం నుండి మనం క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి మనము దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాం? మన భక్తి మరి మనలను, మన యేసయ్యను చూడడానికి అది మనల్ని తీసుకువెళతా ఉందా? ఎందుకంటే ఆయన రెండవ రాకడలో మరలా వస్తా ఉన్నాడు. ఆకాశ వాహనుడై, మేఘారుడుడై, దూతల సైన్య సమూహంతో ఆయన వస్తా ఉన్నప్పుడు ఆయన్ని మనం చూడగలమా? ఆయన్ని మనం దర్శించగలమా? ఆయన్ని చూడాలి అని మనము ఉపవసించవలసిన వారంగా ఉన్నామండి. ఆయనతో సహవాసం చెయ్యాలని మనము ఉపవసించవలసిన వారంగా ఉన్నాము. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినట్లయితే మనకేం కావాలో కూడా ఆయనకు తెలుసు. కనుక మనము ఈ నూతన సంవత్సరంలో మన యొక్క ఉపవాస ప్రార్థన యొక్క తీరును మార్చుకుందాం. మనం దేనికోసం ఇప్పటి వరకు వ్యర్థంగా ఉపవాస ప్రార్థన చేశామో అది పక్కన పెట్టి, అయ్యా నేను నిన్ను చూడాలి, అన్నా నిన్ను చూసిందిగా, నేను నిన్ను చూడాలి, నా భక్తి నీ దగ్గర తీసుకురావాలయ్యా, నేను చేసిన ఉపవాస ప్రార్థన నీ దగ్గర తీసుకురావాలి, ఈ మిగిలిన కాలాన్ని 2025 సంవత్సరంలో మనము, దేవుడు మనకిచ్చిన మిగిలిన కాలాన్ని మనం దేవుణ్ణి చూడాలి, ఆయన్ని చూడాలన్న ఆశతో ఈ మిగిలిన కాలాన్ని గడపాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు కాక, గిరిగీసుకొని గిరిలో కూర్చుకుని ప్రార్థనలు కాకుండా మన ప్రార్థన విస్తరించబడాలి. దేనికోసం ప్రార్థన చేస్తా ఉన్నామో, దేనికోసం ఉపవసిస్తున్నామో తెలిసి చేయాలి. ఈవిడ 84 ఏళ్ళు తన సమయాన్ని, తన యవ్వన బలాన్ని, దేవుడిచ్చిన 84 ఏళ్ల ఆయుషుని దేవుని చూడడానికి గడిపింది కదా. మరి మనము ఎంత సమయాన్ని దేవునికి ఇస్తా ఉన్నాం? మన బలాన్ని దేవునికి ఇస్తా ఉన్నామా? మా దేవుడు మనల్ని ప్రేమించిచ్చిన ఆయుషును మనం దేవునికి ఇస్తా ఉన్నామా? విమోచన కొరకు ఆవిడ విమోచకుని చూడడానికి ఆవిడ ఉపవాస ప్రార్థన చేసింది. అలాగే విమోచన అనగానే విడుదల, విడుదల కొరకు ఇక్కడ యెరూషలేము విడుదల కొరకు ఎదురు చూస్తున్న వారితో ఆవిడ మాట్లాడుతూ ఉందంట. మరి మనం కూడానండి, మన చుట్టుపక్కల ఎంతమంది బంధకాలలో ఉన్నారో, ఎంతమంది చెడు వ్యసనాలలో ఉన్నారో, మరి ముఖ్యంగా ఎంతమంది దేవునికి దూరంగా లోకాన్ని ప్రేమించి లోకాన్ని హత్తుకుని అనిచ్చ నరకానికి పాత్రులైపోయే వారిగా ఉన్నారో, వారు వారి యొక్క బంధకాల నుండి విడిపించబడాలి అని మరి ముఖ్యంగా మనము ఉపవసించవలసిన వారంగా ఉన్నాం. మన ఉపవాస ప్రార్థన దేనికోసం చేయాలండి? మన కోసం కాదు, మన కుటుంబం కోసం కాదు, మన అక్కరలు మన అవసరతల కోసం కాదు గాని, ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పటి వరకు చేసిన భక్తి ఒకటి, ఇక మీదట మిగిలిన కాలంలో చేయవలసిన భక్తి మరొక ఎత్తై ఉన్నది. కనుక మన చుట్టుపక్కల బంధకాలలో, కట్లలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం, ఉపవసించవలసిన వారంగా ఉన్నాం. కనుక ఈ ఉదయ కాలాన్న 84 ఏళ్ల తన జీవితాన్ని అన్న ఏ విధంగా దేవుని కొరకు జీవించిందో, దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆవిడ ప్రయాసపడిందో, మరి మనము కూడా ఇప్పటి వరకు కూడా ఈ 2024 సంవత్సరం వరకు మనం ఎలాంటి భక్తి చేస్తామో మనకు తెలియదు, మనం ఎలాంటి ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. కానీ మన ప్రార్థనా జీవితాన్ని, మన యొక్క భక్తి జీవితాన్ని ఈ నూతన సంవత్సరంలో మార్చుకోవడానికి తీర్మానం తీసుకున్నాం. అన్నాలాగా మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకుందాం. యేసయ్యను చూడాలి. మనం చేస్తున్న భక్తి అందుకోసమే కదండి. పరలోకం అంటే ఏంటి? యేసయ్యను చూడాలి, నా కోసం ప్రాణం పెట్టిన నా తండ్రిని చూడాలి. మరి మనం ఇంత భక్తి చేసి ఆయన్ని చూడకపోతే, ఆయన దగ్గరకు వెళ్ళకపోతే మరి మన భక్తి అది మనకు ప్రయోజనకరంగా ఉందా? మనం మిగిలిన కాలాన్ని ఎలా గడపాలని ఆశపడతా ఉన్నాం, ఎలా గడపాలి? అలాగే ఇంకొక మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నానండి. యెహోషువా గ్రంథము 13:1 యెహోషువా బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా, యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉంది. ఇక్కడ ఇంకా ఏమి మిగిలి ఉందంటండి, యెహోషువ స్వాధీనపరుచుకోవలసిన దేశం అంట ఇంకా మిగిలి ఉంది. మరి మోషే చనిపోయిన తర్వాత ఇస్రాయేల్ జనాంగాన్ని ఎంతో భారంతో మరి ఆ యొక్క కనానుకు నడిపించిన యెహోషువ 31 మంది రాజులతో యుద్ధం చేశాడండి. మోషే అన్న యుద్ధం చేయలేదు గాని యెహోషువ 31 రాజులను జయించి ఆ కనాను ప్రాంతంలో ఉన్న ఆ యొక్క 7 జాతుల మందిలో అనేక మందిని తరిమేశాడు. కానీ ఇక్కడ మనం వింటా ఉన్న మాట ఏంటంటే ఇంకా మిగిలి ఉంది. ఆయన వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు, ఆయన సమయం అయిపోయింది, కానీ ఆయన చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది. ఈ 2025వ సంవత్సరంలో మనం చేయవలసిన పని కూడా ఇంకా మిగిలే ఉంది. మనం తృప్తి పడతా ఉన్నామేమో, ఏమని అబ్బా రోజుకి 3 సార్లు మేము దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉన్నాం, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, విజ్ఞాపన చేసుకుంటా ఉన్నాం, వారానికి ఒక్కసారి ఉపవాస ప్రార్థన చేస్తా ఉన్నాము, వారంలో ఒకరోజు మందిరానికి వెళ్తా ఉన్నాము, అనేకమైన కాన్ఫరెన్స్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నాము, నేను దేవుని సన్నిధిలో పాటలు పాడుతా ఉన్నాను అని మనం తృప్తి పడతా ఉన్నామేమో, కానీ మనము చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది. మనము స్వాధీనపరచుకోవలసిన దేశము ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఈ 145 కోట్ల భారతీయుల్లో భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఎంతమంది అయ్యా అనంటే కేవలము 2.3% మాత్రమే ఉన్నారండి ఈ 145 కోట్ల మంది భారతీయుల్లో క్రైస్తవులు. మరి మొదటి శతాబ్దంలోనే మరి తోమా గారి ద్వారా క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చింది, కానీ 2024 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి, 25లోకి వచ్చాం. ఎంత దేశాన్ని మనం స్వాధీనపరచుకున్నామయ్యా అంటే కేవలము 2% మాత్రమే. మనం చేయవలసిన పని ఇంకా మిగిలి ఉంది, కానీ ఆ పని ఏంటో మనం తెలియని వారంగా ఉంటా ఉన్నాం. మనకున్న భక్తితో మన యొక్క సమయాన్ని మనం చాలే, మనం చేసింది చాలు, మనం చేస్తా ఉన్న భక్తి చాలు, మనం సంపాదించిన ఆత్మలు చాలు అనుకుంటా ఉన్నాం, కానీ మనం చేయవలసింది ఇంకా ఉంది. నేను కొన్ని దినాల క్రితం ఒక మన వార్షికోత్సవంలోనే మరి తమ్ముడు ఇమ్మానుయేల్ మిషనరీ చూపించిన కొన్ని క్లిప్పింగ్లు చూశానండి నేను. అవి ఏంటంటే మరి ఇప్పుడు కుంభమేళా జరుగుతూ ఉంది కదా, అక్కడ చాలా మందిలో ఒక అతను తన యొక్క ఎడమ చెయ్యి పైకెత్తే ఉంచాడు. ఎన్ని సంవత్సరాలంటే 12 సంవత్సరాలు నేను నా చెయ్యి ఇలా పైకెత్తే ఉంచుతా, ఇప్పటికీ 6 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 6 సంవత్సరాలు ఉందంట, ఆ పైకెత్తిన చెయ్యి ఇంతవరకు దించలేదు, ఆ చెయ్యి రక్త ప్రసరణ లేక కుళ్ళిపోతా ఉన్నా కూడా చెయ్యి పైకెత్తే ఉంచాడు. మనం అనుకుంటాం పెచ్చోడేమోలే అందుకెత్తాడేమో, కాదు, నా దేవుడు నన్ను దర్శించాలి, నా భారతదేశములో ఉన్న అందరు కూడా నా హిందువులుగా నా హైందవ సహోదరులుగా మారిపోవాలి అని అతను అంత నిష్టభక్తి చేస్తా ఉన్నాడు. ఇంకొక ఆయన అయితే 45 కిలోలని తల మీద మోస్తా ఉన్నాడు. ఇంకొక విషయము మనం భయపడే విషయం ఏంటి తెలుసా, అక్కడ 9 సంవత్సరాల బాబు సాధువుగా వెళ్ళిపోయాడండి. 9 సంవత్సరాలు మాత్రమే, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందంటే 5 సంవత్సరాల నుండి అతను సాధువుగా ఉంటా ఉన్నాడంట. మరి మనం ఏం చేస్తా ఉన్నామండి, మన భక్తి అంత రోషంగా ఉందా, వారిలో ఉన్న రోషము మనలో ఉందా, నిజ దేవుడు ఎవరో తెలియక వాళ్ళు చేస్తా ఉన్న భక్తి, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తా ఉన్నారే, వారే అంత నిష్ఠతో ఉన్నారే, మరి మన నిజ దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాం కదా, నిజ దేవుని బిడ్డలం అంటా ఉన్నాం కదా, మరి మనము అంత రోషం మనలో ఉందా, అంత డెడికేషన్ మనలో ఉందా, నా భారతదేశం అంతా కూడా హైందవ దేశంగా మారిపోవాలి, మరి మనం ఎంతమందిని మనం దేవుని కొరకు మనం స్వాధీనపరచుకున్నామండి. కనీసం మన కుటుంబంలో ఉన్న భార్య, భర్త, బిడ్డలనన్నా మనం దేవుని దగ్గరకు తీసుకురాగలిగామా? మన రక్త సంబంధికులు, రక్షణ లేని వారిని మనం దేవుని దగ్గరకు తీసుకురాగలిగామా? మన ఇరుగు పొరుగు వారిని మనం దేవుని దగ్గరకు తీసుకురాగలుగుతూ ఉన్నామా? అదే కదా ఆయన చెప్పిన పని. మనకి నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన పని ముగించాడు, ఆయన వెళ్ళిపోతూ ఆ పని మనకిచ్చి వెళ్ళాడు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు, ఆయనకి ఇష్టం కాదని ప్రార్థన చేస్తా ఉన్నాం గాని ఆ ఒక్క ఆత్మను మనం సంపాదించడానికి ప్రయాస పడతా ఉన్నామా? మన పని కంప్లీట్ అయిపోయిందా లేదా మనం చేయవలసిన పని ఇంకా మిగిలిందని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి అప్పగించిన పని ఆయన 3.5 సంవత్సరాల్లో ముగించి ఆ సిలువ మీద అంటా ఉన్నాడు, సమస్తమును సమాప్తమైనది, నీవు నాకు అప్పగించిన పని నేను ముగించానయ్యా అని అంటా ఉన్నాడు. మరి మనం ఏం చేసామండి? ఎంతవరకు దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఎంతవరకు మనం నిర్వర్తిస్తా ఉన్నాం? ఎంతవరకు దాన్ని ముగించడానికి మనం ప్రయాసపడతా ఉన్నాం? రోషం లేని క్రైస్తవ్యం, రోషం లేని వారు నిజంగానే పేరుకు మాత్రం క్రైస్తవులం గాని ఆ క్రైస్తవ్యంలో క్రీస్తు లేడు, క్రీస్తు యొక్క శక్తి లేదు, రోషం లేదు. దానియేలు లాగా, నెహెమ్యా లాగా, షద్రకు, మేషకు, అభిజ్ఞగోల్ లాగా తన సమాజం కొరకు, తనకు, తన యొక్క జాతి కొరకు నిలబడిన వారు ఎంత రోషంతో నిలబడ్డారు కదా. ఆ రోషం మనకుందా? అయ్యా నా భారతదేశం అంతా కూడా క్రైస్తవ దేశంగా ఉండాలి, నా సహోదరులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నన్నెందుకని ఈ భారతదేశంలో పుట్టించావో, నన్నెందుకని ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నన్ను పుట్టించావో, ఎందుకని ఈ ఇంటిలో, ఈ డిపార్ట్మెంట్ లో నన్ను ఉంచావో? ఎంతమందిని మనం స్వాధీనపరచుకున్నామండి? మన పని కంప్లీట్ అయిపోయిందా, ఇంకా మిగిలే ఉందా, లేదా మన భక్తి వృద్ధాప్య భక్తి అయిపోయిందా? ఎన్నో సంవత్సరాలు అయిపోయిందని నేను రక్షించబడి, ఇక్కడ యెహోషువ వృద్ధుడైపోయాడు కానీ ఆయన చేయవలసిన పని ఇంకా మిగిలే ఉందంట. అంత ప్రయాసపడ్డ యెహోషువకి ఇంకా మిగిలే ఉంది. మనం మాత్రం సరిపెట్టుకుంటా ఉన్నాం, తృప్తి పడతా ఉన్నాం, నా భర్త మారితే చాలు, నా భార్య మారితే చాలు, నా బిడ్డలు మారితే చాలు, నా కుటుంబం రక్షించబడితే చాలు, నా పక్కనున్న వాడు ఏమైపోతే నాకేంటి. ఈ ఉదయకాల సమయాన ఈ 2025 సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, ఎంతమంది నీ కళ్ళ ముందు కనబడతా ఉన్నారో, ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో, ఎంతమంది అగ్నిలోకి జోగుతా ఉన్నారో, వారందరి కొరకు పేర్లు ఎత్తిపట్టి ప్రార్థించవలసిన భారము, వారిని మన దేవుని కొరకు స్వాధీనపరచుకోవలసిన బాధ్యత దేవుడు నీకు నాకు అప్పగించాడు. మరి తీర్మానం తీసుకుందామా? మనం ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు రాసుకుంటా ఉంటాం కదా, ఈ నూతన సంవత్సరంలో రక్షణ లేని వారి కొరకు, బంధకాలలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థించవలసిన అవసరత ఉందని ప్రభు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. మన ప్రయారిటీ ఏంటి? మన కుటుంబం కాదు. మన ప్రయారిటీ ఏంటి? మన అవసరాలు కాదు. మన ప్రయారిటీ ఏంటి? మన అక్కరలు కాదు. నశించిపోతా ఉన్న ఆత్మలు ఎంతో మంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతా ఉన్నారు. వారిలో ఎంతమంది యేసుని నమ్ముకున్న వారిగా ఉన్నారు? ఎంతమందిని మనం మన దేవుని కొరకు స్వాధీనపరచుకోవలసిన పని ఇంకా మిగిలే ఉంది? చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తానండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. ప్రకటన 3:1 కొన్ని వచనాలు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. జీవిస్తా ఉన్నాం, క్రైస్తవులం అంటా ఉన్నాం కానీ చచ్చిన వారంగా ఉన్నాం. పేరుకు మాత్రం బ్రతికిన వారమే, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది గాని మృతుడవే, నీ క్రియలు నేను ఎరుగుదును. మనం ఇన్ని సంవత్సరాలు 2024 వరకు కూడా మరి మనం ఎలాగ జీవించాం, ఎలాంటి భక్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న క్రియలంట సంపూర్ణంగా లేవు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉన్న మాట గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. చాలా చచ్చిపోయినాయి అంట మనలో, కానీ చావకుండా ఇంకా మిగిలిన్నాయంట కొన్ని, అవి చచ్చిపోకుండా జాగ్రత్త పడు. ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడుందా? ఒకప్పుడున్న ప్రార్థన ఇప్పుడుందా? ఒకప్పుడున్న నశించిపోతున్న ఆత్మల కొరకున్న భారము ప్రయాస పరుగు ఇప్పుడుందా? రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న మంట ఇప్పుడుందా? చల్లారిపోయిన వారంగా ఉంటా ఉన్నాం. బ్రతుకున్నామన్న పేరుంది కానీ చచ్చిన స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు మోకరించామంటే గంటలు గంటలు ప్రార్థించిన మనం అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉందా మన భక్తి? ప్రార్థనలో చల్లారిపోయాం, విశ్వాసంలో చల్లారిపోయాం. అందుకే ఆయన అంటా ఉన్నాడు, చాలా చచ్చినవి గాని నీలో ఇంకా కొన్ని మిగిలిన్నాయి. ఈ 2025వ సంవత్సరంలో ప్రభువా, నేను ఆరిపోయాను కదా, ఒకప్పుడు వెలిగించబడ్డాను, నేను ఆరిపోయాను, నన్ను మరలా వెలిగించు. కీర్తనకారుడైన దావీదు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు, రివైవల్ మీ, నన్ను తిరిగి బ్రతికించు. ఈ 2025వ సంవత్సరంలో మనము ప్రార్థించవలసింది ఏంటంటే, అయ్యా నన్ను మరలా తిరిగి బ్రతికించు. ఒకప్పుడున్న మంట, ఒకప్పుడున్న ప్రార్థన, ఒకప్పుడున్న భక్తి నాకు మరలా ఇవ్వు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ఒకప్పుడు మా కుటుంబ ప్రార్థన కలిగి ఉండేవాళ్ళం, ఇప్పుడు లేదు. ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థించేవాడిని, ఇప్పుడు లేదు. నా ప్రార్థన జీవితాన్ని, నా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడానికి ఇంకొక అవకాశం ఈ ప్రభువా. జాగ్రత్త పడు అని ఆయన చెప్తా ఉన్నాడు. జాగ్రత్త పడదామా ఈ నూతన సంవత్సరంలో? మన ప్రార్థన బలిపీఠాలు పడిపోయినాయి, చల్లా చెదరైపోయినాయి. మరలా ఆ రాళ్ళన్నింటిని సమకూర్చుకుందాం. ఈ 2025వ సంవత్సరంలో మన బలిపీఠాన్ని మరలా కట్టుకుందాం, మరలా మనం మండుదాం. నన్ను మండించు ప్రభువా, నన్ను వెలిగించు, నాలో ఉజ్జీవాన్ని నీవు కలిగించు. ప్లీజ్ రివైవల్ మీ, నన్ను తిరిగి ఉజ్జీవింపచేయి. చచ్చానన్న పేరు ఈ ఎందుకు ఉపయోగం లేని ప్రయోజనకరమైన భక్తి కాదు మనకు కావాల్సింది. ఆయన అంటా ఉన్నాడు, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఏమేమైపోతే మన ఆత్మీయ జీవితంలో ఆగిపోయి ఉన్నాయో ఈ నూతన సంవత్సరంలో అవన్నీ మనం తీర్మానాలు చేసుకుంటా ఉంటాం. ఈ సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేసేస్తాను, అవి ఇవి కదా. ఈ అదే ప్రభు మరలా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, తీర్మానం తీసుకోవడం కాదు, అది ముగించడానికి మనం ప్రయాసపడాలి. మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడదాం, మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడదాం. మన ప్రార్థన జీవితాన్ని, ప్రార్థన లేకుండా, దేవుని వాక్యము మనలో లేకుండా మనం ఎంత చేసినా కూడా అది ఫలభరితంగా ఉండదు. ప్రార్థన జీవితాన్ని కట్టుకుందామండి, మన బలిపీఠాలను కట్టుకుందాం. ఆ ప్రార్థన బలిపీఠాల మీద దేవునికి ఇష్టమైన హోమాలు మనం అర్పిద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రయాసపడదాం. మనం మండించబడదాం, అనేకులను మండిద్దాం. మనం వెలిగించబడదాం, అనేకులను వెలిగిద్దాం. అనేకులకు వెలుగుగా ఉందాం. అనేకులు మనలను చూసి, మన కుటుంబాలను చూసి, మన ప్రవర్తన చూసి చెప్పకుండానే యేసయ్య అద్దకు వచ్చేవారిలాగా మాదిరికరమైన జీవితాన్ని ఇకనైనా జీవించడానికి మనం ప్రయాసపడదామండి. మన మిగిలిన కాలము మనం ఎలాగ జీవించాలని మనము ప్లాన్ వేసుకున్నాం. మనం ప్లాన్ వేసుకుంటాం కదా నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నా బిడ్డకు వివాహం అయిపోవాలి, ఈ సంవత్సరంలో నా కుమారునికి ఉద్యోగం రావాలి అంటా ఉంటాంగా. ఈ సంవత్సరంలో మనం ఇల్లు కట్టుకోవాలి కదా. ఇవి కాదు గాని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చచ్చిపోయిన వాటిని, ఇంకా మిగిలినవి చచ్చిపోకుండా మృతమైపోకుండా జాగ్రత్త పడు, జాగ్రత్త పడదాం. మన భక్తిని మనం కాపాడుకుందాం, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకుందాం, మనలో ఉన్న ఆ ఆత్మీయ మంట చల్లారిపోకుండా ప్రయాస పడదా ఉందాం. ఈ నూతన సంవత్సరంలోనైనా దేవునికి ఇష్టమైన వారంగా, దేవునికి ప్రీతికరమైన వారంగా జీవించడానికి మనము తీర్మానం తీసుకుందామండి. ఇక్కడ మన మూలవాక్యము 1 పేతురు 4:2 మనం ఇంకొకసారి చదువుకొని ముగించుకుందాం. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాతలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. దేవునికి స్తోత్రం. గతించిన సంవత్సరాలన్నీ కూడా మనకిష్టం వచ్చినట్లు మనం బ్రతికామేమో, ఇకనైనా ఈ మిగిలిన కాలము మనకిష్టం వచ్చినట్లు కాకుండా దేవునికి ప్రీతి పాత్రంగా, దేవునికి ప్రీతికరంగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో పరుగులు పెట్టేవారంగా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై, క్రింద ఉన్న వాటి కోసం కాదు పైనున్న వాటి కోసం మనం ప్రయాస పడదాము. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయాన కూడి వచ్చిన మనందరికి అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.